The Voice of India, Mind Media, The Voice of India,
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారవి చిత్రం కార్యక్రమానికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే మామూలుగా మనము సాటర్డే రోజు సంగీతమో సాహిత్యమో హాస్యమో లేకపోతే ఇలా ఏవైనా ఒక చరిత్ర సినిమా సెలబ్రిటీస్కి సంబంధించిన బయోగ్రఫీసో ఇలాంటివి ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో భాగంగా గత కొన్ని వారాలుగా నేను స్టోరీస్ గురించి మాట్లాడుతున్నాను. స్టోరీస్ పుట్టు పూర్వోత్తరాలు, కథ కంచిక అనేది ఎందుకు వచ్చింది, అసలు కథలు ఎలా పుట్టాయి, ప్రతి దేశానికి దానికి సంబంధించిన చారిత్రకమైనటువంటి కొన్ని కథలు ఉంటాయని, కొన్ని గ్రీక్ మైథాలజీ, తర్వాత మన ఫ్రెంచ్ కథలు ఇలా బోలెడని చెప్పుకున్నాం, రష్యన్ కథలు, మన ఇండియన్ కథలు, మన ఇండియన్ మైథాలజీ కథలు, జానపద కథలు, విక్రమార్క కథలు, ఒకటేమిటి, ఎన్నెన్నో చెప్పుకున్నాం. కొన్నిసార్లు అప్కమింగ్ రైటర్స్ రాసినటువంటివి, కొన్నిసార్లు ఫేమస్ రైటర్స్ రాసినటువంటివి, కొన్నిసార్లు లిజినెస్ నుంచి వచ్చినటువంటి కొన్ని కథలు వాళ్లే చదివి వినిపించడం, ఇలా మనం ఎన్నెన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేశాము కథల విషయంలో. అయితే గత శనివారము మనం సాటర్డే స్పెషల్ జరుపుకుంటూనే ఇండిపెండెన్స్ డేకి సందర్భంగా ఇండిపెండెన్స్ డేతో ముడిపడినటువంటి అంటే దేశభక్తికి సంబంధించినవి, అలాగే స్వతంత్ర పోరాటంలో చేసినటువంటి కొన్ని సంఘటనలు, వాటిని మనం కథలుగా చెప్పుకున్నాం. మరి ఈ వారం వినాయక చవితి కాబట్టి వినాయకుడికి సంబంధించినటువంటి కొన్ని కథల్ని మీకు చెప్పబోతున్నాను. కొన్ని మనకు తెలిసినవే ఉండొచ్చు, కొన్నేమో మనకు తెలియనివైనా అట్లీస్ట్ అంటే జనబాహుళ్యంలో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉన్నాయి. అంటే నార్త్ ఇండియాలో కొన్ని రకాల స్టోరీస్ ఉన్నాయి, తర్వాత సౌత్ ఇండియాలో కొన్ని రకాల స్టోరీస్ ఉన్నాయి. ఎటు తిరిగి వినాయకుడు వినాయకుడే కాబట్టి అందులో మనకి ఇది ఉండదు. కాబట్టి అసలు ఆయన పేరుతో ఆయనకి సంబంధించిన కొన్ని కథల్ని ఇవాల్టి సాటర్డే స్టోరీ స్పెషల్లో చెప్పబోతున్నాను. దానికన్నా ముందు అసలు గణేష్ చతుర్థి ఆర్ వినాయక చవితి అనేది అసలు ఎవరు చేసుకుంటారు అనే విషయానికి వస్తే, నాకు తెలిసి ఇండియాలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరూ చేసుకుంటారు. మట్టితో చేసినటువంటి వినాయక ప్రతిమల్ని మందిరంలో పెట్టి పూజ చేస్తారు. అదే గనక కాస్త నాలుగు రోడ్ల కూడలు అయితే కనుక పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన ఐడల్స్ని పెడతారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మంచిది కాదు, నిమజ్జనం చేసేప్పుడు నీళ్లు కాలుష్యం అవుతాయని చెప్పి మట్టి వినాయకుడనే పెట్టమని ప్రోత్సహిస్తూ ఉంటారు, ఎకో గ్రీన్ వినాయక అని. ఈ మధ్య ఏంటంటే కొన్నిట్లో ఆ మట్టిలోనే ఒక విత్తనం కూడా వచ్చేటట్టుగా విత్తనం కూడా ఎంబైప్ చేసి మరీ ఇస్తున్నారు. సో దట్ మనం మన తులసి కోటలోనే తర్వాత మన పూజ అయిపోయాక దాన్ని వదిలినా అందులో నుంచి ఒక మొక్క మనకి వచ్చేటట్టుగా, ఇలా రకరకాలు ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఈసారి మరి బయటికి వెళ్ళి పత్రి కానీ ఇంకొకటి కానీ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉందలే తెలియదు. ఒకవైపు కరోనా, ఇంకోవైపు విపరీతమైన వర్షాలు. ఎక్కడ చూసినా 10 రోజుల నుంచి అసలు ఎడతెరిపి లేకుండా మబ్బు, వాన తప్ప ఎక్కడ ఎండమొహం లేదు. వాట్సాప్లో అయితే జోకులు కూడా వస్తున్నాయి, సూర్యుడు కూడా క్వారంటైన్లోకి వెళ్ళిపోయాడో ఏంటో అని చెప్పి. సరే, వినాయక చవితి రోజు నాకు ఉన్నటువంటి కొన్ని మెమరీస్ని ముందు చెప్పి ఆ తర్వాత కథల విషయంలోకి వెళ్దాం. చిన్నప్పటి నుంచి వినాయక చవితి అనగానే ఒక రకమైనటువంటి ఫెస్టివ్ మూడు ముందర నుంచే వచ్చేస్తుంది. ఎందుకంటే రకరకాల పిండి వంటలు, పొద్దున్నే లేచి తలంట్లు పోసేసుకుని చక్కగా మనకి ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చి వినాయకుడి విగ్రహం పెట్టే కింద పీఠంలాగా, అంటే ముందు బియ్యం పోసి ఒక ఆకు వేసి దాని మీద పుస్తకాలు పెట్టి బాగా టఫ్గా ఉన్న సబ్జెక్ట్స్ పెట్టేసి, మ్యాథమెటిక్స్ తర్వాత ఫిజిక్స్ ఇలాంటివి పెట్టేసి దానిపైన వినాయకుడి విగ్రహం పెట్టేవాళ్ళం. సో దట్ ఏంటంటే నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్ళాలి అన్నప్పుడు ఏదైనా తీసుకురా లేదా ఏంటి అది అని తిట్టారనుకో, మేడం పూజలో పెట్టాను ఇంకా విగ్రహం కదిలించలేదు, సెకండ్ రోజు కదిలించకూడదు కదా, థర్డ్ రోజు కదా కదిలించాల్సింది, అందుకే తీసుకురాలేదు అని. ఇంకా అప్పుడు దానికి ఏముండదు, ఇంకా బారాఖూన్ మాఫ్ అనమాట, కీపింగ్ జోక్స్ అసైడ్ అలా అని కాదు. బట్ ఏంటంటే హార్డ్ సబ్జెక్ట్స్ ఎప్పుడైనా సరే అలా దేవుడి దగ్గర పెడితే ఏదో వచ్చేస్తుంది అన్న ఒక ధైర్యం అన్నమాట. బేసిక్గా ఏంటంటే భగవంతుడు అని అంటే ఒక హోప్, ఒక రే ఆఫ్ హోప్, అంటే మన వెనకాల ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. సో మన ప్రయత్న లోపం లేకుండా మనం మన ప్రయత్నం చేద్దాము, నెక్స్ట్ మిగతాదంతా వెంకీలో చెప్తారు కదా రవితేజ, ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా, అందుకని మనము రాయాల్సింది రాసేసి ఆయన మీద భారం వేస్తే ఆయనే చూసుకుంటాడు అన్నట్టుగా. ఇక స్టాండర్డ్ మెను ఉంటుందన్నమాట మాకు వినాయక చవితి అనగానే. వేరే ఏవైనా ఇంకా మారినా మారకపోయినా ఏమో తెలియదు, కానీ వినాయక చవితికి మటుకు అప్పుడే ఈ పనాస మామిడికాయలు వస్తాయి కదా, సో ఆ మామిడికాయలతోటి మామిడికాయ పప్పు చేసుకోవాలి. ఓకే, ఆగాకరకాయలతోటి వేపుడు చేసుకోవాలి. అచ్చు జీడిపప్పు కూరలో ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మామిడల్లం పచ్చడి చేసుకోవాలి, ఉండ్రాళ్ళు చేసుకోవాలి, చిన్న చిన్న చింతకాయలు దొరుకుతాయి వామనకాయలు అంటారు, వాటితో పచ్చడి చేసుకోవాలి. తర్వాత పరవాన్నం, పులిహార, ఇవన్నీ క్వైట్ కామన్. అసలు ఇన్ని తిన్నాక వినాయక చవితి కథ చదివి పాపం ఆయన ఉండ్రాళ్ళు తిని చాలా అవస్థపడ్డాడు పాపము అటు ఇటు దొర్లుతూ ఉన్నాడని అనుకోవడమే తప్ప మనం ఏమైనా తక్కువ తిన్నామా? ఖచ్చితంగా అన్ని వెరైటీస్ ఉన్నప్పుడు మనం కూడా అంతే భయంకరంగా తినేసి ఓ దొర్లేసి ఇంకే ఉంది అసలు బాబోయ్ అనుకుంటూ. పైగా ఏంటి, మా ఇంట్లో నేనే పెద్ద పూజారిని, ఐ మీన్ మంత్రాలు అవి చదవడం, సంకల్పం చెప్పుకోవడం అవన్నీ నేనే చేస్తూ ఉంటాను. అందువల్ల ఏంటంటే నాకు పూజ చేస్తున్నంతసేపు కూడాను, అంటే చిన్నపిల్లలం కదా అప్పట్లో, సో పూజ చేస్తున్నంతసేపు కూడాను ఈ పాటికి అయిపోయి ఉంటుందా, ఇంకా ఎంత ఉంది, ఓకే ఈ కథ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇంకేంటి నెక్స్ట్, ఓకే నైవేద్యమే, చలో 1 గంట కల్లా సపా 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 అందరు కంచాలు పెట్టేసి అది మళ్ళీ ఏంటి ఒక ఒప్పందం అన్నమాట, తెచ్చేప్పుడు నేను తీసుకొస్తాను, తీసుకెళ్ళేప్పుడు మటుకు మీరు తీసుకెళ్ళాలని, ఎందుకంటే అంత హెవీగా తిన్నాక అప్పుడు మళ్ళీ వంగి అవన్నీ తీసి అంటే కష్టం కాబట్టి ముందే ఒక శాంతియుత ఒప్పందాన్ని చేసుకుని తెచ్చేప్పుడు కంచాలు మంచులను పెట్టేప్పుడు అన్నీ నేనే తీసుకొస్తాను, మంచినీళ్ళు పెరుగు నెయ్యి అన్నీ నేనే పట్టుకొస్తాను. అసలు ఆ రోజు పెరిగేసుకునే టైం ఎక్కడ ఉంటుంది, మొత్తం అన్నీ ఇవి టేస్ట్ చూసరికి అయిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. సో అంత కంచాలు పెట్టేసి మొత్తం అంత సెట్టింగ్ అంతా వేసేసిన తర్వాత తినడం స్టార్ట్ చేస్తే పక్క కంచాల్లో ఏంటి, అసలు పక్కన వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళకి ఏం కావాలి చూసుకునే ఇది కూడా లేదు, అంత భయంకరంగా మంచి ఒక డివోషన్తో తినేస్తూ ఉంటాను ప్రతి ఒక్కటి. పైగా ఏంటి మా ఇంట్లో ర్యాంకింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుందన్నమాట, ఏదైనా ఇట్లాంటి స్పెషల్ డేస్లో కానీ సండే కానీ ఏదైనా ఒక 4-5 వెరైటీస్ చేసినప్పుడు, మిగతా రోజుల్లో హార్డ్లీ 2 వెరైటీసే, సో 4-5 వెరైటీస్ చేసినప్పుడు ఏంటంటే ర్యాంకింగ్ చేయమనేవాళ్ళు, ఏది బాగుంది, అన్నిటికన్నా తోపు ఏది ఉంది, తక్కువ ఓకే ఓకేగా ఏది ఉంది అని. ఆ రోజు ర్యాంకింగ్స్ చెప్పాలంటే అవస్థపడిపోతూ ఉంటాం అన్నమాట, ఇది బాగుందా అది బాగుందా ఇది బాగుందా, ఏమో 2 బాగున్నాయి, ఏమో ఇది కూడా బాగుంది అసలు అబ్బో అన్నట్టుగా ఇంకా ఇలా అనమాట మేము మాట్లాడేసుకుంటూ ఉంటాం. ఈ మాటల్లో ఎంత తిన్నానో కూడా అర్థం కాదు, భీభత్సమైన కడుపు నొప్పి వచ్చేటట్టు తినేసేయడం, ఆ తర్వాత అమ్మో చాలా హెవీగా ఉంది నేను అసలు ఏమీ సర్దలేను అని చెప్పి ఎక్కడో అక్కడ వదిలేసి అలాగ డెక్కుంటూ వెళ్ళి సోఫా మీద పడుకున్నానంటే సాయంత్రం 5:30 6 దీపాలు పెట్టే టైంలో లేపడమే. ఇంకా లేపిన దగ్గర నుంచి వెళ్ళి దేవుడి దగ్గర మళ్ళీ ఒకసారి దీపం పెట్టేసి అక్షింతలు పొద్దున కథాక్షింతలు ఉంటాయి కదా అవి మళ్ళీ ఒకసారి నెత్తి మీద వేసుకుని బయటికి వెళ్ళొద్దు అనుకుంటూనే శుభ్రంగా బయటికి వెళ్తాము. అండ్ కొద్ది గొప్ప మబ్బుగా ఉన్నా కూడా అదేమిటో కర్మ, ఉత్తర రోజుల్లో సూర్య చంద్రుడిని చూడాలని అనిపించదు, కానీ ఆ రోజు చెప్పినందుకో ఏమో కానీ ఒకసారి అలా పైకి వెళ్ళి ఏది ఎక్కడున్నాడు అని చెప్పి చూడటం, ఇక అక్కడి నుంచి తూ చర్రే నేను చూసేసాను అనుకోవడం, ఇది మాకు చిన్నప్పుడు. ఇంకా నెక్స్ట్ రోజు ఆ నిర్మాల్యం అంతా తీసి ఆ వినాయకుడిని తీసి తులసి కోట్లో పెట్టి చక్కగా నీళ్లు పోసి మాకు ఎప్పుడు మేము ఎప్పుడు కూడా మట్టి వినాయకుడు, ఎప్పుడు అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి లేదా మట్టికి రంగులేసినవి ఎప్పుడు తీసుకోవాలా, ఓన్లీ మట్టి. అది కూడా ఏంటి, మా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అయితే కనుక మా డాడీ నేను కూర్చుని చేసేసేవాళ్ళం, నేను ఇలా మొత్తం దాన్ని చుట్టిస్తే ఆయన దాన్ని చేసేవారు. కొన్నిసార్లు ఓకే ఓకేగా వచ్చేవి, కొన్నిసార్లు సూపర్ వచ్చేది. ఆ తర్వాత ఏంటంటే ఈ మట్టి మౌల్డ్స్లో వేసేవి ఉన్నాయి కదా, ఎందుకంటే ఈ మధ్య ఇక్కడ అపార్ట్మెంటాలిటీ వచ్చిన తర్వాత ఎక్కడ రేగడ మట్టి కూడా దొరకడం కష్టమైపోయింది కాబట్టి ఇంకా కొంటున్నాం, కాకపోతే అది కూడా చూసుకుని మౌల్డ్స్ అవి ఉన్నవి, ఓన్లీ వినాయకుడి విగ్రహం మాత్రమే ఉండేటట్టుగా చూసుకుంటున్నాం. ఎటువంటి తగరపు పేపర్లు లేకపోతే పెయింట్స్ అలాంటివి ఏం లేకుండా ప్యూర్ మట్టివి మాత్రమే తీసుకుని ఇంటికి వస్తాం. అసలు ముందు అంటే ముందు రోజు వినాయకుడు నిద్ర చేయకూడదు అని అంటారు కదా, అందుకని ఆ రోజు పొద్దున్నే లేచి వెళ్ళి ఒక కాఫీ తాగేసిన తర్వాత డాడీ వాళ్ళు మేమేమో ఇంత కాంప్లైంట్ తాగేసి ఇంకా బజార్కి ఓ అసలు సంచి వేసుకుని వెళ్ళిపోయి పత్రి అవి ఇవి అది తెచ్చిన తర్వాత పత్రిలో మళ్ళీ అన్ని ఆకులు చూపించి ఇగో ఇది ఇదా అని అడిగి మరి మా మమ్మీ వాళ్ళేమో నీ మొహన్ లేవే ఇప్పుడు అట్లా ఏం ఉండదు ఆ లిస్టులో ఉన్నవన్నీ కరెక్ట్గా అలాగే ఇస్తారని ఏం లేదు, ఏ ఆకు పడితే ఆకు వేసేస్తారు అంతే అనేవాళ్ళు. మేం మాత్రము అవే కావాలని పట్టుబట్టి మాకు మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద పెరడు అన్నమాట, సో దానిమ్మ చెట్టు తర్వాత ఇంకా ఇలా బోలెడన్ని చెట్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఆఖరికి వెలగ చెట్టు కూడా ఉంది. సో వెలగ కాయలు తీసుకొచ్చి పాలవెల్లికి ఒక్కొక్క ఒక మొక్కజొన్నకంకి ఒక వెలక్కాయ ఒక దానిమ పండు ఒక యాపిల్ పండు ఇలా అన్ని పళ్ళు కట్టి 9 అంటే 3 ఉన్న పాలవెల్లు ఉండేది, 3 చెక్కలు అడ్డం 3 చెక్కలు నిలువు. సో ఆ బద్దలకన్నిటికీ కట్టి వాటికి పసుపు రాసి ముళ్ళకాయలు అట్లాంటివన్నీ తీసుకొచ్చి వాటికి కట్టి అసలు మామూలు హడావిడి కాదు, బాగా అటు భక్తి ఇటు అల్లరి ఇటు ఆనందం ఇటు బొజ్జకి కూడా ఆనందం. అందుకే నాకు ఈ పండగ అంటే బోలెడు అంత ఇష్టం. సరే, అన్ని నా మెమరీసే చెప్తున్నాను, అసలు కథలోకి వెళ్ళలేదు. సో నా కథ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వినాయకుడి కథలోకి వెళ్తాను, బట్ ఈ చిన్న విరామం తర్వాత.
వరదం వరదంతీ ముఖం సుముఖం సాదర మే కరదం వరదం విపదు దౌతం ధౌతమలం శమలం శమలం విదమపి దదతం హత పాపీ శమలం
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడార విచిత్రం కార్యక్రమానికి. సో నేను చెప్పాను కదా, మీకు చెప్తాను నేను ఖచ్చితంగానే వినాయకుడి కథల గురించి. మనకి బోలెడంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా ఆది దంపతులకి పుట్టినటువంటి వినాయకుడినే మనము ప్రమథ గణాధిపతి అంటాం. ఎంతోమంది దేవతలకి మనం పూజ చేసిన, దసరాకి కావచ్చు, దీపావళికి కావచ్చు, శ్రీరామనవమికి కావచ్చు, దేనికైనా సరే ముందు వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళకి పూజ చేస్తాం. అండ్ దానికి సంబంధించి మనకి కథ తెలుసు, వినాయకుడి జననం గురించి అవన్నీ కూడాను. పార్వతీదేవి స్నానానికి వెళ్ళబోతూ ఆవిడ నలుగు పెట్టుకున్నటువంటి సున్నిపిండితోటి ఒక విగ్రహం, ఒక చిన్న బొమ్మ లాంటిది చేసి అక్కడ పెట్టి దానికి ప్రాణం పోసి, నేను ఇలాగ స్నానానికి వెళుతున్నానమ్మా, ఎవరూ లోపలికి రాకుండా చూసుకో అని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళింది. శివుడు అలాగ వచ్చి సడన్గా లోపలికి వెళదామని చూస్తే వినాయకుడు అడ్డగించాడు. దాంతో శివుడికి కోపం వచ్చింది. ఇంతవరకు ఏంటంటే నంది కన్నా ఫెయిత్ఫుల్ ఎవరూ లేరు శివుడికి. సో ఎప్పుడైతే పార్వతీదేవికి ఇంత ఫెయిత్ఫుల్గా ఒక గాడ్ ఉన్నాడని తెలిసిందో ఆయనకి చిరాకేసింది. దాంతో ఎవరు నన్నే అడ్డగిస్తున్నాడు లోపలికి రానివ్వకుండా అని చెప్పి త్రిశూలంతో ఒక్క దునుము దునిమాడు. దాంతో పార్వతీదేవి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటే, పర్వాలేదు నేను తెలియదు కదా నాకు, నేను ఎలాగైనా సరే తనకి తనను బ్రతికిస్తానని చెప్పి గజాసురుడు అనే ఒక ఏనుగు, ఉత్తర దిక్కుగా పడుకున్నటువంటి ఏనుగు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురమ్మంటే గజాసురుడు అనే రాక్షసుడు, అప్పుడు ఇంకా అదంతా మీకు తెలిసిందే, ఆ ఒక వరం కోరుకుంటాడు. సో ఆ తలకాయని తీసుకొచ్చి వినాయకుడికి పెడతారు, అదంతా తెలిసిందే మనకి. అయితే ఎవరు ఆధిపత్యం తీసుకుంటారు అన్న విషయానికి వచ్చినప్పుడు కుమారస్వామికి తర్వాత వినాయకుడికి ఒక టెస్ట్ పెడతారు. మీరు ముల్లోకాలని 3 సార్లు ప్రదక్షిణం చేసి వస్తే ఎవరు ముందొస్తే వాళ్ళకి ఇస్తాము అని. అయితే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి తేడా ఏంటంటే వాళ్ళు జ్ఞానం అనేటటువంటి ఒక పండుని తింటున్నట్టుగా, దాంట్లో పిల్లలు కూడా వచ్చి మాకు కూడా కావాలి అని అంటే ఓకే మీ ఇద్దరిట్లో ఎవరు ముల్లోకాలని ముందు చుట్టూ వస్తారో వాళ్ళకి ఇస్తానని అనడం, ఇట్లా ఒక కథ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఇద్దరికీ ఒక పోటీ పెట్టడం కుమారస్వామికిను వినాయకుడికి. దాంట్లో కుమారస్వామి ఏమో నెమలెక్కి వెళుతూ ఉంటే వినాయకుడేమో నాకేమో ఎలుక వాహనం కదా, నేను ఎలా వెళ్ళగలను ఇంత భారీ కాయం వేసుకుని అని చెప్పి అడిగితే, తల్లిదండ్రులకి ముమ్మారు ప్రదక్షిణం చేస్తే 3 లోకాలని చుట్టొచ్చినట్టే అని చెప్పడం వల్ల అప్పుడు ముమ్మారు ప్రదక్షిణం చేసి భక్తితోటి దండం పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా కుమారస్వామి అక్కడ వినాయకుడు ముందే వెళ్ళి వచ్చినట్టుగా కనపడుతూ ఉండడం, అదంతా మనకు తెలిసిందే. దానివల్ల ఇట్లాంటి ఒక మంచి తెలివైన వాడు, స్పాంటెనిటీ ఉన్నవాడు ఖచ్చితంగా దేవతలకు అధిపతి అయితే బాగుంటుంది అని చెప్పి ప్రమథ గణాధిపతిగా ఆయనను పెట్టారు. అలా అందుకే ఆయనని విఘ్న నాయకుడు, ఏదైనా విఘ్నాలు ఉంటే గనక తొలగించేవాడు అని, గణాధిపతి అని పిలుస్తారు. అలాగే ఒకసారి శివుడి ద్వారం దగ్గర తను నిలబడి గాడ్ చేస్తూ ఉంటే పరాశరుడు వచ్చాడు. వినాయకుడు లోపలికి రానివ్వల, పరాశరుడికి కోపం వచ్చింది. పరాశరుడికి కోపం ముక్కు మీదే ఉంటుంది, పరశురాముడు. సో ఆయన తన కత్తిని దూసి వినాయకుడితో ఫైట్ చేయడానికి రెడీ అయ్యాడు. అలా యుద్ధంలో వినాయకుడి ఒక దంతం విరిగింది. అందుకే ఏకదంతాయ అన్న పేరు వచ్చింది. ఇది ఒక కథనంగా చెప్తారు. అలాగే ఇంకొక కథ కూడా ఉంది. అదేంటంటే, మహాభారతాన్ని వేదవ్యాసుడు రాశాడు కదా, అయితే వేదవ్యాసుడు చెప్తూ ఉంటే వినాయకుడు రాశాడు. ఎందుకు ఆయన చేత రాయించారు అని అంటే, తను బుద్ధిగా ఒక చోట కూర్చుని చక్కగా రాస్తాడు అని. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఏంటంటే, ఎవరు వినాయకుడు వ్యాసుడికి ఒక కండిషన్ పెట్టాడు, అసలు పాజ్ అనేది ఇవ్వకుండా అలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి అని. వినాయకుడి స్పీడు వ్యాసుడికి తెలుసు. సో కానీ అప్పుడు వ్యాసుడు ఏమన్నాడంటే, నేను చెప్పేటప్పుడు మరి ప్రతి ఒక్కటి నువ్వు అర్థం చేసుకుని రాయాలి అని అన్నారు. కానీ వ్యాసుడికే ఒక బ్రేక్ అవసరమైంది. అంత ఫాస్ట్గా అంత ఇదిగా రాయగలవాడు వినాయకుడు. ఆ విధంగా వ్యాసుడు చెప్తూ ఉంటే వినాయకుడు సపా 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 రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఇంకొకసారి చెప్పు ఇదేంటో నాకు అర్థం కాలేదు, లేకపోతే ఇక్కడ ఒకసారి ఆగు చాలా ఫాస్ట్ అయిపోయిందని అడిగే ప్రసక్తే లేదు. అది ఇంకొక స్టోరీ కూడా ఉంది దీనికి సంబంధించి. తన వర్క్ మీద తనకు ఉన్నటువంటి డెడికేషన్ గురించి చెప్తూ, ఈ మహాభారతాన్ని ట్రాన్స్క్రైబ్ చేస్తున్నప్పుడు తన కలము అంటే తన గంటం విరిగిందంట. ఇక మారు ఆలోచించకుండా తన దంతాన్ని ఒకదాన్ని తీసుకుని సగానికి తుంచి దాంతో రాయటం మొదలుపెట్టాట. ఈ కథ కూడా ఒకటి ఉంది, ఏకదంతము అనే ఒకటటు ఆ కాయినింగ్, ఆ పదము కాయిన్ అవ్వడానికి ఆ ఒక కథ కూడా ఉన్నది. సో మరి ఏది కరెక్ట్ అనేది తెలియదు. అలాగే ఇంకొకటి, ఒకసారి ఏమైందంటే వినాయకుడు అలా కూర్చున్నాడు, మామూలుగా నంది ప్రమథ గణాధిపతులు అందరూ ఉన్నారు. కుబేరుడు ఒకసారి అక్కడికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని, మీరు మా ఇంటికి రావాలి భోజనానికి అని అడిగాడు. ఎందుకు? ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని చూపించుకోవడానికి. మరి శివుడేమో అసలు ఏమీ లేకుండా నిరాడంబరంగా ఉంటాడా ఏ మంచుకొండల్లో, మరి కుబేరుడికేమో బోలెడంత డబ్బాయే, అందుకని పిలిచాడు. బేసిక్గా ఏంటంటే షో ఆఫ్ కోసం పిలిచాడు, తనకు ఎంత డబ్బు ఉందో చూపించుకోవడానికి. సరే వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఏదో వెళ్ళడానికి కొంచెం ఏదో పని వచ్చిందో ఏమో, వినాయకుడిని వెళ్ళమంటే వినాయకుడు వెళ్ళాడు, తిన్నాడు. అయితే ఎలాగంటే, ఇంకసలు ఇంట్లో ఇంకేమున్నాయి పట్టుకురా అన్నట్టుగా అన్నీ తింటూ ఉండేసరికి ఇంకా కుబేరుడి దగ్గర ఏమీ లేకపోయింది పెట్టడానికి. దాంతో తనకు అర్థమైంది, ఓకే శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు, బాబు మీ అబ్బాయి ఆకలిని తీర్చే మార్గం ఏంటో చెప్పు అని. అప్పుడు పార్వతీదేవి తులసి ఆకును ఒకదాన్ని కొన్ని నీళ్లులో వేసి వినాయకుడికి ఇచ్చింది. కడుపు నిండింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డబ్బు ఎక్కువగా ఉన్నదని ఓ విర్రవీగక్కర్లేదు. ఎంత డబ్బు ఉన్నవాడైనా సరే ఖచ్చితంగా విర్రవీగితే అభాసు పాలవడం ఖాయం అని, అది మనకు ఆ కథ ద్వారా తెలిసేది. సో డౌన్ టు ఎర్త్గా ఉంటే ఒక సింపుల్ తులసి ఆకైనా సరే కడుపు నింపుతుంది. కానీ అంతలాగా విర్రవీగి నాకంగా సంపద ఉన్నదని షో ఆఫ్ కోసం చేస్తే మటుకు ఏది వర్కౌట్ అవ్వదు. అది ఇక వినాయకుడు కుడుములు అవన్నీ తిన్న తర్వాత కడుపు బాగా అసలు నిండిపోయి నడవడానికి అవస్థపడుతూ ఉంటే చంద్రుడు, శివుడి సిగలో ఉన్నటువంటి చంద్రుడు చూసి నవ్వడం, అది చూసి పార్వతీదేవి అయ్యో అని బాధపడి, నా కొడుకుని చూసి నవ్వుతున్నావు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు నీలాపనిందలు పడతారని చెప్పడం, ఆ తర్వాత అందరూనేమో మొరపెట్టుకోవడం, ఇలా అయితే కష్టము చంద్రుడిని చూడకుండా ఎట్లాగా అని. అప్పుడు చవితి నాటి చంద్రుడు అని చెప్పారు. ఆ తర్వాత చవితి అయినా కూడా కష్టమే అని అంటే, అప్పుడు మళ్ళీ వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే గనక నీలాపనిందలు పొందుతారని దానికి మళ్ళీ ఒక చిన్న సవరణ ఇచ్చారు. అది కూడాను. సో ఇలా బోలెడు బోలెడు కథలు ఉన్నాయి వినాయకుడికి సంబంధించి అవన్నీ కూడా చెప్తాను. బట్ చిన్న విరామం తర్వాత
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరి నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభు.
ధనార్థీ లభతే ధనం
పుత్రార్థీ లభతే పుత్రాన్
మోక్షార్థీ లభతే గతిం
జపి గణపతి స్తోత్రం షడ్దివాసే ఫలం లభే సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః.
శ్రీ నారద పురాణే సంకష్టనాశనం నామ శ్రీ గణపతి స్తోత్రం సంపూర్ణం.
నమస్కారం, నేను మీ తనికెళ్ళ భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Yeah. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో బేసిక్గానే వినాయకుడి కథల్లో మనకి బోలెడంత నీతి కనపడుతుంది. అందువల్లే అంటే మనం ఎలా ఉండాలి ఏంటి ఇలాంటి అన్ని విషయాల్లోనూ, ఇందాక మనం కుబేరుడు గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత అంటే ఎలాగా డబ్బునంత మాత్రాన ఓ పెద్ద అసలు అంత షో ఆఫ్ చేయక్కర్లేదనే విషయం గురించి, అందులో నీతి అది. అలాగే వినాయకుడు ఒకసారి స్వర్గలోకంలో గార్డ్ చేస్తూ ఉన్నప్పుడు మిగతా అందరూ మహావిష్ణువు పెళ్ళికని వెళ్ళారు. నారదమునీశ్వరుడు వినాయకుడిని ఒంటరిగా ఉండడం చూసి, ఎందుకు నిన్ను పిలవలేదు, నువ్వు బాగా ఎక్కువ తింటావనా ఏంటి అని అడిగాడు. దాంతో వినాయకుడికి కోపం వచ్చింది. తన ఎలుకను పంపించి బాగా అసలు ఎలా అంటే విపరీతమైన కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటారు కదా, ఆ టైప్లో మట్టిని బాగా తవ్వమని చెప్పాడు. ఎక్కడ ఆ పెళ్ళి అవుతున్న చోట ఆ ఎలుకల దండంతా వెళ్ళి మట్టిని తవ్వి 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 ఆఖరికి ఈ రథము చక్రాలన్నీ కూడాను కూరుకుపోయేలాగా తవ్వేసినాయి. అది ఆ రథాన్ని బయటికి తీయడానికి ఎవ్వరి వల్ల కాలేదు. ఆఖరికి వినాయకుడిని పిలిస్తే అప్పుడు ఆయన బయటికి లాగ్గలిగాడు. అయితే భగవంతుడు, మిగతా అందరు దేవుళ్ళు కూడాను వినాయకుడిని ప్రార్థించారు. అప్పుడు ఎటువంటి విఘ్నాలనైనా సరే తొలగించేటటువంటి ఈయన ఉండగా మాకేంటి భయం అని చెప్పి ఒక రైతు అన్నాడు. అది విన్న తర్వాత వాళ్ళ ప్రవర్తనకి సిగ్గుపడి క్షమాపణ చెప్పి వినాయకుడిని పిలిస్తే ఆయన అప్పుడు పెళ్ళికి వచ్చాడు. అలాగే ఈ గజముఖాసురుడు, గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు శివుడికి పరమ భక్తుడు. తను శివుడిని అడిగాడు, నేను భగవంతుడి చేత కానీ మనుషుల చేత కానీ ఎటువంటి హాని కలగకుండా చూసుకో నాకు అని. సరే శివుడు ఆయనకి ఆ విషయను గ్రాంట్ చేశాడు, కానీ దాన్ని మిస్యూజ్ చేశాడు. ఎవరు? గజాసురుడు. జనాల్ని చంపుకుంటూ వెళ్ళిపోవడం అలాగా. దాంతో ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఒక విష్ణుమూర్తి మొత్తం ఈ గజాసురుడి దగ్గరికి వెళ్ళి తన పరివారంతో అక్కడ మంచి ఆకర్షణీయంగా నాట్యం అది చేసి అని చేస్తే అప్పుడు ఏం కావాలి అని అంటే అప్పుడు నీ ప్రాణాలు కావాలని, అదొక కథ కూడా ఉంది. అది కాకుండా లింగం రూపంలో కడుపులో పెట్టుకున్నాడు, అప్పుడు ఆ పొట్టను చీల్చి శివుడిని వెనక్కి తీసుకొచ్చే విషయం మీద కూడాను ఒకటి కథ ఉంది. ఆ రెండిట్లో ఏ కథ అనేది తెలియదు, కానీ మొత్తానికి రెండు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మొత్తానికి మోరల్ విషయానికి వస్తే కనుక అసలు శివుడు మన వినాయకుడి పుట్టుక విషయంలో మోరల్ ఏంటి, ఎంతటి కోపం ఉన్నా సరే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఆ కోపం వల్ల అనవసరంగా తన కోపమే తన శత్రువు అన్నటువంటి పద్యం కరెక్ట్గా సూట్ అవుతుంది. అంటే కోపం వచ్చింది కదా అని చెప్పి ఎదుటి మనిషి ప్రాణాలు తీసేంత ముక్కోపిగా ఉండడం అంత మంచిది కాదు అనేది అందులో నీతి. అలాగే ఒకసారి ఏమైందంటే విష్ణుమూర్తి, మనకి తెలుసు విష్ణుమూర్తికి శంఖుచక్రాలు చాలా ఇంపార్టెంట్, అందులోనే తన శక్తులన్నింటినీ కూడాను పెట్టాడు అని చెప్పి తన శంఖం ఒకరోజు కనపడకుండా పోయింది. మొత్తం వెతికాడు, ఎప్పుడు తనతోటే ఉండేటటువంటి శంఖము కనపడకపోయేసరికి ఏది ఎక్కడ పోయిందని చెప్పి విపరీతంగా కంగారు పడిపోతూ అంతా వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడా దొరకల. ఆఖరికి ఎక్కడో దూరంగా లీలగా వినపడుతోంది శంఖం ఊదిన శబ్దం. ఎక్కడుందా అని చెప్పి వెతుకుతూ ఉంటే అది కైలాస పర్వతం నుంచి వస్తుంది ఆ సౌండ్ అని అర్థమైంది. అక్కడికి వెళ్ళి చూస్తే వినాయకుడు దాంతో ఊదుకుంటూ ఆడుకుంటున్నాడు. అది తెలిసి త్వరగా వినాయకుడు ఇవ్వడు అన్న ఉద్దేశంతో శివుడి దగ్గరికి వెళ్ళి ఆ శంఖాన్ని నాకు ఇవ్వమని అడిగాడు. శివుడు కూడా చూసి వినాయకుడిని అంటే ఒక ఏదైనా ఒక మంచి పూజ అంటే ఒక మంచి స్తుతి లాంటిది ఏదైనా చేస్తే తప్ప ఇవ్వడేమో వాడు అప్సెట్ అవుతాడేమో పిల్లవాడు కదా అని అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాడు. విష్ణుమూర్తి ఆ పని చేశాడు. అన్ని రకాల పూజకు అవసరమైన సామాన్లు అవన్నీ పెట్టి వినాయకుడిని చక్కగా పూజించాడు. అది చూసి వినాయకుడు ప్రసన్నుడయ్యాడు. వెంటనే తన శంఖాన్ని తనకిచ్చేశాడు. ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఎంత గొప్పవాడు విష్ణుమూర్తి. చాలా అసలు సృష్టి స్థితి లయకారకులు స్థితికి సంబంధించిన వాడు విష్ణుమూర్తి. వినాయకుడి ముందేమో తను ఇవ్వు అని అంటే ఇచ్చేయొచ్చు, కానీ పిల్లవాడైనా సరే తనకివ్వాల్సిన ఇంపార్టెన్స్ తనకిచ్చి ఎదుటి వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలి అనే విషయం మీద హీ డిడ్ంట్ ఈవెన్ హెజిటేట్ ఫర్ ఎ వైల్. ఏంటి నేను తనని పొగిడే తనకి పూజ చేసేది ఏంటి తనని స్తుతించేది ఏంటని ఒక్కనాడు కూడా అనుకోకుండా అలా తనని మెప్పించాడు. అది మనం నేర్చుకోవాల్సింది. అలా ప్రతి ఒక్క దాంట్లో బోలెడన్నీ నీతి మనకి కనపడుతూ ఉంటుంది. అసలు మన మైథాలజీలోనే చాలా నీతి ఉంది. మనం కరెక్ట్గా తీసుకోగలగాలే కానీ మనకి మైథాలజీలో ఉన్న ప్రతి కథ ఏంటంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మనకి చెప్తుంది. అంతేకాని సాధారణంగా చాలామంది అంటారా అసలు నిజంగా ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగిందా, నిజంగా అసలు రామరావణ యుద్ధం జరిగిందా, ఇవన్నీ కూడాను ఏంటంటే ఊరికినే అలా కట్టుకథలు అని. కట్టుకథలో ఇంకోట కాదు, అసలు మనిషి సరే నిజంగా కట్టుకథే అనుకుందాం కొద్దిసేపు, బట్ మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, తర్వాత అరిషడ్ వర్గాలని ఎలా జయించగలగాలి, ఒక మంచి మనిషా లేకపోతే భగవంతుడా అనేది పక్కన పెట్టండి, ఒక మంచి మనిషిగా ముందు అసలు ఎలా మెలగాలి. రాముడు ఎప్పుడూ ఏ రోజు నేను భగవంతుడు అని చెప్పుకోలేదు. అలాగే ఎవరైనా సరే ఒక మంచి పని చేసినప్పుడు ఎట్లా ఉంటే మన జీవితం సఫలీకృతం అవుతుంది, ఎట్లా ఉంటే మనం 10 మందికి ఉపయోగపడితే ఎంత బాగుంటుంది, ఎంత చెడు పనులు చేస్తే ఎలా అవుతుంది, ఇలాంటివన్నిటినీ కూడాను ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పేటటువంటిదే మన భారతీయ సంస్కృతి, దాంతో ఇమిడి ఉన్నటువంటి కథలు. అందులో వినాయక చవితికి ఇంకా విశిష్టత ఉంది. బాడీ షేమింగ్కి సంబంధించి ఎవరైనా ఏదైనా సరే కామెంట్ వేసే ముందు ఖచ్చితంగా ఆలోచిస్తారు వినాయక చవితి విషయం వచ్చేసరికి. మరి ఆయన అంత భారీగా ఉన్నా ఆయన ఎలుక అనింద్యుడు మటుకు అంత చిన్నగా ఉంటాడు. సో 2 ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. అందుకే బాడీ షేమింగ్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పేది. ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యేలా చెప్పాలి అంటే గనక అలా బాడీ షేమింగ్ చేసినందుకే కదా చంద్రుడికి ఆ శాపము, అలా బాడీ షేమింగ్ చేసినందుకే కదా మనకి ఈ అసలు ఈ కథ గురించి చెప్పుకుని అక్షింతలు వేసుకుని ఇవన్నీ చేయాల్సి వచ్చింది, లేకపోతే చందమామని చూస్తే మాత్రం వచ్చిన నష్టం ఏంటి అని అనుకుంటాం కదా. అందుకే కృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు ఆ అపనిందలు. సో మనం ఎంత కాబట్టి మనిషి ఎలా ఉన్నాడు బయట అపియరెన్స్ అనేది కాదు, నేనేం చేయలేను నా వల్ల ఏది కాదు అనుకోకుండా అపియరెన్స్ కాకుండా ఆయనకు ఉన్నటువంటి బుద్ధి సిద్ధి వాటి ద్వారా ఆయన ఇలాగ ఒక ప్రమథ గణాధిపతి అయ్యేనందుకు గాను మనం దాని గురించి ఇందులో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క పండకి ఒక్కొక్క విశిష్టత ఉంది, ఒక్కొక్క పండక్కి ఎన్నెన్నో కథలు ఉన్నాయి, ఎంతోమంది దేవతలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎన్నో ఆచార వ్యవహారాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ప్రతి పండక్కి ఏదో ఒకటి మనం నేర్చుకుంటాం. దాంట్లో ఖచ్చితంగా దాని వెనక ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఇమిడే ఉంటుంది. కాబట్టి ఇది అంత ట్రాష్ లేకపోతే ఇదంతా పాతకాలము ఇప్పుడెవరు అలా చేయట్లేదు ఇలాంటివన్నీ పక్కన పెట్టి మనకి చెప్పినటువంటి ఆచార వ్యవహారాలు మన పెద్దవాళ్ళు మనకి ఏవైతే చెప్పారో వాటిని ఖచ్చితంగా పాటిస్తే అన్ని విధాలా మంచిది. సో విషింగ్ యు ఆల్ వన్స్ అగైన్ అ వెరీ వెరీ హ్యాపీ వినాయక చవితి. చక్కగా కథ వినండి, అక్షింతలు వేసుకోండి, చక్కగా పిండి వంటలన్నీ తినండి, చూసారా వీళ్ళ నాన్నగారేమో ఉపవాసం ఉండాలి వీళ్ళ నాన్నగారి పండగకి, అంటే మహాశివరాత్రికి. అదే వినాయకుడికి అయితే చక్కగా మనము ఆయనకి నైవేద్యం పెట్టినట్టే పెట్టి మొత్తం అన్ని మనమే తింటున్నాం. ఎంతెంత పిండి వంటలు తింటాం, చక్కగా నిజంగా పండగ చేసుకుంటాం. సో ఇదండి వినాయక చవితి విశిష్టత. అలాగే వినాయక చవితితో ఇమిడి ఉన్నటువంటి కొన్ని కథలు తిరిగి సోమవారం రోజు చిత్రం బడార విచిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.